శివుడు ఉద్భవించే శివలింగ ఉద్భవ కాలం అంటాం. రాత్రి 12 స్పెషల్ ఏంటి? రాత్రి 12 స్పెషల్, అలాగే మిట్ట మధ్యాహ్నం 12, పొద్దున్న 6, సాయంత్రం 6. ఏంటంటే సర్కిల్ గీస్తే ఇలా నిటనేవిగా గీసామనుకోండి, అలాగే అట్ట అలా అడ్డంగా సూర్యోదయం సూర్యాస్తమయం ఒకటి చూపిస్తే ఇంకొకటి నడినెత్తి ఇంకోటి పాదాల కింద చూపిస్తుంది. అంటే మనిషి నుంచుంటే తూర్పు తిరిగి నుంచుంటే ఉదయం 6 అటు చూపిస్తుంది, సాయంత్రం 6 పడమర చూపిస్తుంది. నడినెత్తి మీద ఉత్తరం పైన ఉన్నదేమో పిట్ట మధ్యాహ్నం 12 చూపిస్తుంది, కాళ్ళ కింద ఉన్నది అర్ధరాత్రి 12 సూచిస్తుంది. అర్ధరాత్రి 12 స్పెషల్ ఏంటంటే భూమికి గ్రహాలన్నీ దగ్గరగా వస్తాయి. భూమికి గ్రహాలన్నీ దగ్గరగా వస్తే మనకేంటి లాభం? ఏదైనా దగ్గరగా వస్తే ఏంటి, మన విజన్ పెరుగుతుంది, బాగా చూడటానికి వాటికి వీలు, తెలుసుకోవడానికి వీలు. అలాగా మనం అందరం కూడా ఈ భూమి మీద కర్మ చేసుకుని పుట్టిన ప్రతి వాడికి కూడా వాడి వాడి కర్మను అనుసరించి శరీరంలోని అణువులు తయారవుతాయి. కాబట్టి ప్రతి అణువు మీద 7 గ్రహాలు పనిచేస్తూ ఉంటాయి. ఇలాంటి గ్రహాలన్నీ పనిచేస్తున్న ఈ సందర్భంలో శివరాత్రి స్పెషల్ ఏంటంటే మాఘమాసం అంటే కుంభరాశిలో వస్తుంది. మాఘమాసం కుంభరాశి అంతా కూడా ప్రస్తుత కుంభయుగంలో, అంటే ఎప్పటి నుంచో ఉంది మాస శివరాత్రి మాఘమ ఈ పర్టికులర్ ఏజ్ అనే కాదు, ఎక్వేరియన్ ఏజ్ అనే కాదు, మిగతా మేష యుగంలో ఉంది, మీనయుగంలో ఉంది, అలా కుంభయుగంలో ఉంది, తర్వాత వచ్చే మకర యుగం, అన్ని రాశుల్లో వచ్చే యుగాల్లో అంటే 2000 సంవత్సరాల చొప్పున ఉంది ఒక్కొక్క అంత చిన్న యుగాల్లో, వాటిల్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, ఎప్పుడూ మాఘమాసంలోనే వస్తుంది. ఇక్కడ శివుడు అంటే లోకాలన్నిటికీ తాను రక్షించడానికి ఏం చేశాడు, ఆ హలహలను తాను తీసుకుని అమృతం అందరూ పంచుకోవడానికి వీలు కల్పించాడు. అలాగా అలాంటి శివతత్వం మనం అలవాటు చేసుకోవాలి. అలాంటి శివతత్వం అలవాటు చేసుకోవడమే శిష్యుడిగా ఉండవలసిన వాడికి ఉండాల్సిన ఒక లక్షణాల్లో ఒకటి. తప్పకుండా ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నేర్చుకోవాలి. ఇప్పుడే నేర్చేసుకోవాలని ఏం లేదు, నేర్చుకోలేకపోయాను కొన్ని తర్వాత నేర్చుకోండి, ఎప్పటికైనా నేర్చుకోవాల్సింది. కాబట్టి పట్టుబట్టి ఇప్పుడే నేర్చేసుకుంటే పరిణామ క్రమంలో మనం ముందుకెళ్తాం. సో శివతత్వాన్ని అర్థం చేసుకోవడానికి అటు విష్ణువుకి చేత కాలేదు, ఇటు బ్రహ్మకి చేత కాలేదు, అలాంటి అనంతతత్వం. సో అనంతతత్వాన్ని మనం ఎలా ధ్యానం చేస్తామంటే మనం కూడా అనంతలం అయితేనే చేయగలం, లేకపోతే చేయగలం. అందుకనే ఐ ఆమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్, నేను భగవంతుడి హృదయంలో ఉన్నాను. భగవంతుడి హృదయంలో ఏముంటుంది? అనంతమైన ప్రేమ, అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి, అనంతమైన కరుణ, అనంతమైన అవ్యాజమైన కరుణ. అంటే కారణమే ఉండదు దానికి. అలాంటి చోట ఉన్నాం. ఇప్పుడు హిమాలయాలు వెళ్ళాం మనం. హిమాలయాల్లో ఉంటే ఏమవుతుంది? మనం అడగకుండానే మనకు తెలిసినా తెలియకపోయినా చలిస్తుంది. అలాగే అక్కడ ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం ద్వారా మనం ధ్యానం, తపస్సు ఇలాంటివి చేసుకోవడానికి అనుకూలంగా. అలాగే భగవంతుడి హృదయంలో ఉన్నారనే భావన మనకు దృఢపడే కొద్దీ మనం భగవంతుడి లక్షణాలు మనకు అంటుకుంటాయి. ఒక ఒక మామూలు ఇనప మొక్క మీద అయస్కాంతం పెట్టి రుద్దామనుకోండి, ఇలాగా ఒక పద్ధతి ప్రకారం రుద్దితే ఈ ఇనప మొక్క కూడా అయస్కాంతం అవుతుంది. అయస్కాంతం పెద్దది అలాగే ఉంటుంది, ఇది కూడా అయస్కాంతం. అలా గురువు ఏం చేస్తారంటే మనకి జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానాన్ని ఇచ్చే గురువు ఎలా పనిచేస్తాడు, వీళ్ళ శిష్యులందరి చేత ఎలా పని చేయించుకుంటారు, వాటికి సంబంధించి మాస్టర్ జ్వాలాకులు గారు డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్లో ఏమి ఇచ్చారు. సో ఇదంతా ఎందుకు ఇచ్చారు, మళ్ళీ డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్ ఎందుకు అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. ఫోర్త్ కింగ్డమ్ అంటే హ్యూమన్ కింగ్డమ్ నుంచి గాడ్ కింగ్డమ్లోకి వెళ్ళడం, ఫిఫ్త్ కింగ్డమ్లోకి. దానికి గ్రూప్ వర్క్ అనేది మస్ట్. బృంద జీవనం అని ఈకే మాస్టర్ ఇచ్చారు. బృందంగా జీవించడం, ఆ బృందంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి, కానీ ఆ బృందం అంటే ఆ గ్రూప్ అంతటికీ కామన్గా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, అది పాటిస్తారు. అందుకని వాళ్ళు గురు పూజలు అని పెట్టి మాస్టర్ 3 రోజులు అందరూ కలిసి ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. 1961 నుంచి చేశారు ఆయన. అలాగే రెండవది ఏంటంటే రకరకాల కల్ట్లో గ్రూపులు ఉంటాయి. ఆ ఎక్కడ ఏ గ్రూప్ ఉన్నా ఆ గ్రూప్కి మెయిన్ ఎయిమ్ ఒకటి ఉంటుంది. ఇండివిజువల్ ఎయిమ్స్ అలాంటివి ఇంకేం ఉండదు, అని సబార్డినేట్ అవ్వాల్సిందే. ఆ రకంగా ఉండాలి అంటే ద గ్రూప్ వర్క్ షుడ్ బి బేస్డ్ ఆన్ లవ్. లవ్ అనే పదానికి చాలా బేసర్ మీనింగ్ వచ్చేసింది ప్రస్తుతం వ్యాప్తంలో ఉంది. అది కాకుండా ఇంక్లూజివ్నెస్, మనం అన్ని ఇంక్లూజివ్ చేసుకుని ఇంక్లూజివ్నెస్ మనలో అలవాటు చేసుకోవాలి. అందరినీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, దేన్ని కాదనకూడదు. అంత మాత్రాన మనకు ఉన్న విలువలను మర్చిపోయి అంతా మన మంచిగా నిజమే, కానీ మన బృంద జీవనానికి, మన గ్రూప్ లివింగ్కి, గ్రూప్ పర్పస్కి ఏదైతే గురుదేవులు ఇచ్చారో దానికి తగ్గట్టుగా ఉండకపోతే దాన్ని వదిలేయాలి. 7 కిరణాలకు సంబంధించి వ్యక్తులు అన్ని చోట్ల ఉంటారు. అలాంటి రకరకాల వాళ్ళందరితో కలిసే ఏర్పడుతుంది తప్ప గ్రూప్, సెకండరీ వాళ్ళందరూ ఒక గ్రూపు, ఫస్ట్ డే వాళ్ళందరూ ఒక గ్రూపు, సెవెంత్ వాళ్ళందరూ గ్రూపు అలా ఉండదు. ఒక గ్రూపులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ డామినెంట్గా ఒక రే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ గురువు ఏం చేస్తాడు అది కూడా తెలుసుకోవాలి. శిష్యుడు ఎలా ఉండాలో తెలుసుకోవడంతో పాటు గురువు ఏం చేస్తాడు, ఆయన ఎలాగ మనకు టీచ్ చేస్తాడు అది కూడా తెలుసుకోవాలి. అదేంటంటే మనకు గురువు ఇచ్చేదానివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా హీ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ. మనకు ఒక అవకాశం ఇస్తాడు మాస్టర్. ఎప్పుడు చెప్తుంటారు మీకు అవకాశం ఇస్తున్నాను, మీరు చేయకపోతే నేను వాళ్ళతో చేయించుకుంటాను, వీళ్ళతో చేయించుకుంటాను, మీరు చేయకపోతే మీరు మిస్ అవుతారు, నాకేం పర్వాలేదు అని చాలాసార్లు చెప్తారు. అంటే ఏమిటి, హీ ప్రొవైడ్స్, హీ గివ్స్ ఆపర్చునిటీ. మనకు ఒక అవకాశం ఇస్తారు, దాన్నే ఆకాశం అంటే ఆకాశం లాంటి వాడు గురువు అవకాశాన్ని ఇస్తాడు. ఆపర్చునిటీ అయిన తర్వాత సత్యం ఏదైతే ఉందో దాన్ని మనకు మనకు అర్థమయ్యే భాషలో చెప్తాడు. ఏదైనా సరే ఒక ఒక విషయం ఉందనుకోండి, దాన్ని మాటల్లో చెప్పేసరికి అది కాస్త కొంతవరకు మరుగును పడిపోతుంది. మాటల్లో ఎన్నో రకాల అర్థాలు రావడానికి అవకాశం ఉంది. అసలైన విషయం ఒకటి ఉంటుంది, మనం అర్థం చేసుకునేది ఇంకొకలా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు సూటిగానే సత్యాన్ని, సత్యం అంటే భగవంతుడు, సూటిగా భగవంతుడి గురించి, భగవంతుణ్ణి మనకు పరిచయం చేయడానికి గురువు ప్రయత్నం చేస్తారు తప్ప గురువు అంతకంటే మిగతా చేయడు. హీ నెవర్ ఎక్స్పెక్ట్స్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ విశ్వాసభక్తుడైన మీ సేవకుణ్ణి అని మనం అనక్కలేదు. అలాంటివి ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చెప్పిన సత్యాలు ఏవైతే ఉన్నాయో, జీవిత సత్యాలు, వాటిల్ని మనం పాటిస్తున్నామా లేదా అనే బాధ్యత కూడా మనదే. చెప్పడం వరకే వాళ్ళ బాధ్యత. పూర్వకాలంలో దగ్గరుండి అన్నీ చూసేవాడు. మన పురాణాల్లో కథలు, గురుచరిత్రల కథలు చూస్తే అలా ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత స్పిరిచువలిజంలో కూడా అడ్వాన్స్మెంట్ తీసుకురావాల్సి వచ్చింది. అందుకని కొత్త కొత్త పద్ధతులు, వెస్ట్రన్ సివిలైజేషన్, వెస్ట్రన్ వే ఆఫ్ లివింగ్, దానికి తగ్గట్టుగా ఇచ్చారు ఈ డిసైపుల్షిప్ ఇన్ ద యూజ్లో ఇన్స్ట్రక్షన్స్. మెల్లమెల్లిగా ఇండియా కూడా అలాగే అయిపోతుంది కదా, కాబట్టి మనకు కూడా వర్తిస్తాయి. అలాగే గురువు ఇచ్చినవి అర్థం చేసుకోవడానికి, గురువు ఇచ్చిన సత్యాన్ని, గురువు ప్రజెంట్ చేసిన ఏవైతే శాశ్వత సత్యాలు ఉన్నాయో, ధర్మం ఉందో, దాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఇచ్చిన ఆపర్చునిటీని మనం ఉపయోగించుకోవాలంటే మనలో ఏముండాలంటే కీన్ ఇంటలెక్ట్ ఉండాలి, చాలా నిశితంగా ఆలోచించగలిగే శక్తి ఉండాలి, అలాగే దాన్ని చూడగలిగే చూపు ఉండాలి, అలాగే అది అర్థం చేసుకునే ఆ వినయ శక్తి కూడా ఉండాలి. కొన్ని వినం మనం, నా ఎప్పుడు చెప్పేదేనండి, ఏదో ఒకటి కలిపి అటు ఇటు తిప్పి దాన్ని మళ్ళీ మార్చి చెప్తారు అనకూడదు. గురువుని ఎప్పుడు ఇంకొకటే చెప్తారు తప్ప చెప్పింది చెప్పరు. వీటన్నిటికంటే కావాల్సింది ట్రూ హ్యూమిలిటీ, నిజమైన అణకువ ఉండాలి. విద్య దదాతి వినయం అని సూత్రం. విద్య ఏమి ఇవ్వాలంటే మనకు వినయాన్ని ఇవ్వాలి. వినయం లేనివాడు, విద్య లేనివాడు ఎంత పశువు. విద్య ఎంత ఉన్నా సరే అహంకారం ఉంటే అది వేస్ట్. కాబట్టి మనం ఎంత నేర్చుకుంటే అంత అణకువ రావాలి. మాతా మీర్రా జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది ఆవిడకి ఎంత అణకు ఉన్నదో. అలా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా అణకు ఉంటుంది. అందుకో ఎవరు జీవిత చరిత్ర మాస్టరే తను స్వయంగా చెప్పుకున్నారు. గురుదేవుల్ని కలిసిన తర్వాత ఆయన ఎలా మౌళ్ళు చేసుకున్నారు, మరి మాస్టారు గురుదేవుల్ని కలవక మునిపే బోళ్ళన్నీ సాధనలు చేశారు. ఆయన బోళ్ళంతా చేశారు. గురువుల్ని కలిసిన తర్వాత పరమ పూజ గురుదేవుల్ని ఒక డైరెక్షన్ వచ్చింది. అప్పటి వరకు ఒక జరుగుతుంది, రకరకాల సాధనలు జరిగాయి, వాళ్ళంతా శక్తి సంపాదించారు, అంతా బాగుంది. ఒక పర్టికులర్ క్లియర్ కట్ డైరెక్షన్ గురుదేవుల్ని కలిసిన తర్వాత ఇవి. అందుకని ఇవన్నీ చూస్తూ మనం ఇవన్నీ నేర్చుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోకలేదు. పెళ్ళం బిడ్డలు గృహస్థాశ్రమంలో ఉంటూనే చేయవచ్చు. అలాగే శిష్యుడి వైపు నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యమైనది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఎవరి మీద వాళ్లే కంట్రోల్ తెచ్చుకోవాలి. మంచిగా కానీ గురువు వచ్చి కంట్రోల్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మన మనస్సుని మనం చదువుకోవాలి. మన మనస్సులో ఎలా ఉన్నాయి ఆలోచనలు, అయ్యో ఇవి మంచివి కాదే అని తీసేయాలి. గురుదేవుల జీవిత చరిత్రలో ఆత్మకథలో ఉంటుంది 9వ అధ్యాయం, 2 మనస్సుల మల్లయుద్ధం. ఎంత క్లియర్గా రాసుకున్నారు తనకు వచ్చిన భావాలని. అలా మనం మన భావాలని క్లియర్గా చదువుకోవాలి. దాంట్లో దోషాలు ఉంటే వాటిని తక్షణం వదిలేయాలి, ఎప్పుడో కాదు. మంచివి పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే సెల్ఫ్ కంట్రోల్ తప్ప ఇంకొకరి కంట్రోల్లో మనం బతకూడదు. ఇంకొకరి కంట్రోల్లో బతకూడదు అంటే అర్థం ఏంటి, అది వాళ్ళు చెప్తే చేస్తాం, లేకపోతే ఇలా ఉండకూడదు. సెల్ఫ్ అంకుశం మన మీద మనమే ఉపయోగించుకోవాలి. అలాగే మన మనస్సు ఇంకొకళ్ళ అధీనంలో, అంటే హిప్నటైజ్ చేస్తాడు ఇప్పుడు. అప్పుడు ఏమవుతుంది, హిప్నటైజ్ చేసి చేయించుకుంటున్నవాడు, హిప్నటైజ్ ఎవరు చేస్తున్నాడు, వాళ్ళ మనస్సు ఆ హిప్నటైజ్ చేసేవాడి అధీనంలో ఉండి వాడు ఏం చెప్తే చేస్తాడు. అలా ఉండకూడదు. మనం మన మనస్సు మన అధీనంలో ఉండాలి, మనం మన కంట్రోల్లో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకుంటుంటే మరి మనస్సు కంట్రోల్ మన అధీనంలో మనం ఉండడం. ఎందుకంటే మనం చేసే పని అంతా కూడా ఎక్కడుంటుంది, భౌతికమైన పనికంతా ఎక్కువ మెంటల్ ప్లేన్లో ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ పనిచేస్తాం, గురువు యొక్క శిష్యులుగా మెంటల్ ప్లేన్లో పనిచేస్తాం, నాట్ యాస్ట్రల్ ప్లేన్, నాట్ ఫిజికల్ ప్లేన్. ఫిజికల్ ప్లేన్లో అవి చేయాల్సిన ఎలాగ చేస్తాం, నెక్స్ట్ చేసేది డైరెక్ట్గా మెంటల్ ప్లేన్. అందుకనే మనస్సులు మార్చడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో అదంతా కూడా మెంటల్ ప్లేన్లోనే జరుగుతుంది. మనం నిన్న చెప్పుకున్నాం, ఒక స్టూడెంట్, నెక్స్ట్ డిసైపుల్, నెక్స్ట్ యాక్సెప్టెడ్ డిసైపుల్, తర్వాత ఫ్రెండ్, తర్వాత బ్రదర్, తర్వాత క్రైస్ట్, ఇలా వరుసగా 5 స్టెప్స్ తెలుసుకున్నాం. ఆ 5 స్టెప్స్లో మనం ఒక్కొక్క స్టెప్లోకి వెళ్తాం, ఎప్పుడు మెంటల్ ప్లేన్లో కరెక్ట్గా చేస్తున్నాం. సో దీనంతటికీ ద వెరీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక గ్రూప్ ఫార్మేషన్. ఆ గ్రూప్లో యూనిటీ అట్ ఎనీ కాస్ట్ ఉండాలి. దాంట్లో నాన్ ఎస్సెన్షియల్స్కి లిబర్టీ ఉండాలి, ఎస్సెన్షియల్కి లిబర్టీ లేదు, ఖచ్చితంగా పాటించాలి. అంటే గురు మాస్టర్ ఇచ్చిన ఒక సిలబస్ ఉందనుకోండి, టైం టేబుల్ ఉంది, ఇలా చేయండి ఇలా చేయండి, దాంట్లో ఏమి కన్సెషన్స్ ఉండవు, అలాగే చేయాలి. మరి ఎక్కడ నాన్ ఎస్సెన్షియల్స్ ఏమిటంటే మన ఇండివిజువల్గా ఉండే ఇంట్రెస్ట్, వాటికి గ్రూప్ యాక్టివిటీ అంటూ రాకూడదు. గ్రూప్ యాక్టివిటీకి ఇవి అడ్డు రాకూడదు, ఇవి గ్రూప్ యాక్టివిటీకి అడ్డు రాకూడదు. అలాగే కొన్ని ఉంటాయి, అవి మనం మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. సో మనం చెయ్యాల్సింది ఏంటంటే, అది ఫస్ట్ థింగ్, మనం మాస్టర్ కోరుకున్నట్టుగా ఒక గ్రూప్గా మనం జీవించడానికి అసలు ప్రయత్నం చేస్తున్నానా? గ్రూప్గా అంటే ఫిజికల్గా కలవాలి, ఏదో నేను స్కైప్ క్లాసులో కలిసేస్తున్నాను అంటే కుదరదు. గ్రూప్గా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు నెలకోసారన్నా కలుస్తున్నాను, అదే విజయవాడలో ఉన్నవాళ్ళు నెలకోసారి కలుస్తున్నాను, ఇలాగా ప్రశ్నించుకొని అక్కడ ఎవరు ఎక్కువ మంది ఉంటారో అక్కడ కలవాలి. గ్రూప్ లివింగ్ అనేది కంపల్సరీ. ఎప్పుడైతే గ్రూప్ లివింగ్ చేస్తున్నాం, మాస్టర్ ఇచ్చినట్టు భోజనం చేయటం, యజ్ఞం చేయటం, లేదా సంధ్యాలు ఇలా బోల్డ్, ఇవన్నీ కూడా మనకేంటంటే ఖచ్చితంగా ఒక గురువు దృష్టిలో ఉండి, గురువు దృష్టిలో ఉండి అంటే ఏంటి, ఎప్పుడు ఆయన మనం చూస్తూనే ఉంటారు. కాకపోతే ఈ నెవర్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లిఫ్టింగ్ అప్. ఎందుకు అంటే అది మన ఫ్రీవిల్కి వదిలేశారు కాబట్టి. ఆపర్చునిటీ హీ విల్ ప్రొవైడ్ ఆపర్చునిటీ, చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతా ఆయనే నమ్ముకున్నాడు, ఆయనే చేసేస్తారు అనకూడదు. అది డైనమిక్ సబ్మిషన్ కాదు, అది పాసివ్ ఇనర్షియా. తామసకి సంబంధించింది, తామసకి సంబంధమైన సమర్పణ ఒప్పుకోరు, యాక్టివ్గా ఉండాలి సమర్పణ. అలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటూ అలాంటి యాక్టివ్ సమర్పణకి ఏం కావాలి అంటే ధ్యానం. ఆ ధ్యానంలో మనం ముఖ్యంగా రెండు రకాల కార్యక్రమాలు చేస్తాం. ఒకటి ఏంటంటే బుద్ధుడిచ్చిన విజ్డమ్, అలాగే క్రైస్ట్ చూపించిన కాస్మిక్ లవ్, ఈ రెండు అంటే లవ్ అండ్ విజ్డమ్, ఈ రెండు ఏవైతే ఉన్నాయో మాస్టర్ అందుకనే మూడు ధ్యానాలను ఖచ్చితంగా చెయ్యాలి మీరు, దాంట్లో ఒకటి లవ్ విజ్డమ్ అని చెప్పారు. ఆ లవ్ విజ్డమ్ ధ్యానం చేద్దాం. అలాగే చేస్తూ రోజు మనం గ్రూప్ వర్క్లో బాగా మింగిల్ అవుదాం, యాజ్ ఎ గ్రూప్ కొహరెంట్ గ్రూప్గా గురువులు పనిచేద్దాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కళ్ళు మూసుకోండి, చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వింటూ ఉండండి. మీరు ఎప్పుడు కళ్ళు తెరవాలనిపిస్తే అప్పుడు కళ్ళు తెరవండి, దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. విశ్వవ్యాప్తమై అణు అణువునా ఉన్న పరమ ప్రేమ స్వరూపుడు, అనంత జ్ఞాన స్వరూపుడు, అనంత కరుణామయుడు, అనంత శక్తి స్వరూపుడు, ప్రతి జీవి హృదయంలో ఉన్నవాడు అయిన పరమాత్మ గురువుగా ఉంది, ప్రతి హృదయంలో ఉంది. ఈ మనస్సు ఇప్పుడు హృదయంలో ఉంది, హృదయంలో ఉన్న గురువుకి మనస్సును సమర్పించాం. ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే సాధనలో చేసేది ఏంటంటే మనస్సు హృదయంలో లీనమైపోవాలి. హృదయంలోని భగవంతుడు నిరంతరం ఉంటాడు, నిరంతరం హృదయంలో ఉన్నాడు, ప్రతి ఒక్కరికి ఉన్నాడు. మా కొత్తగా ఉండడం ఏం లేదు, ఎప్పుడు ఉన్నాడు. మనం గుర్తించట్లేదు నా హృదయంలో ఉంటాడా అనే ప్రశ్న అనవసరం. ప్రతి జీవి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అనంతమైన ప్రేమస్వరూపుడుగా, అనంతమైన జ్ఞానస్వరూపుడుగా, అనంతమైన శక్తి స్వరూపుడుగా, అవ్యాజమైన కరుణామూర్తిగా. కారణం ఏం లేదు ఆ కరుణ. అలాంటి హృదయంలో ఉన్న గురువు, ఆయన హృదయంలో మనస్సు కరిగిపోతుంది. ఎలాగైతే నది సముద్రంలో కలిసిపోయి తన అస్తిత్వాన్ని ఇంకా ఉండదు, నదికి అస్తిత్వం ఉండదు, సముద్రమే ఉంటుంది, అలాగా హృదయంలో ఉన్న గురువు యొక్క అనంతమైన పరమ ప్రేమ స్వరూపమైన అమృత స్వరూపమైన గురువు హృదయంలో మనస్సు కలిగి ఉన్నది, గురువు యొక్క హృదయంలో నేనున్నాను, నా హృదయంలో గురువు ఉన్నారు, గురువు యొక్క హృదయంలో నేనున్నాను, నా హృదయంలో గురువు ఉన్నారు, నాలో గురువు, గురువులో నేను, మీ ఇద్దరం అభిన్నం, ఏకం అభిన్నం. గురువు యొక్క మనసులో నేనున్నాను, గురువు గారి యొక్క హృదయంలో నేనున్నాను, లీనమైంది. ఎలాగైతే మనకిష్టమైన ఒకటి దేన్నైనా సరే ఆస్వాదిస్తున్నాం, మనం అనుభవిస్తున్నప్పుడు అన్నీ మర్చిపోతున్నాం, అలాగా సర్వస్వం మర్చిపోయాం, అనంతమైన ప్రేమసాగరంలో మునిగిపోయాం. అనంతమైన జ్ఞానసాగరంలో మునిగిపోయి, అనంతమైన శక్తి సముద్రంలో మునిగిపోయి, అనంతమైన కరుణాసముద్రుడి హృదయంలో కలిసిపోయి పూర్తిగా లేను, పూర్తిగా మన శాశ్వతమైన చిరునామా అంటే మనం ఎక్కడ ఉంటాం, ఫలానా చోట, మనం హైదరాబాద్లో, లేదా బాంబేలో, ఇండియాలో, అమెరికాలో, ఇవన్నీ కాదు. మనం ఎక్కడ అంటే మన అసలైన నివాస స్థానం భగవంతుడు, మన హృదయంలోనే భగవంతుడు. ఆ భగవంతుడు మళ్ళీ ఆయన హృదయం. సో భగవంతుడి హృదయంలో ఉన్నాను, భగవంతుడే గురువు. అంతమైన ప్రేమ కావాలి, అంతమ శక్తి, అంతమైన జ్ఞానం. అన్ని రకాల బాధ్యతలు, అన్ని రకాల బరువులు అన్నీ వదిలేసి అలా హాయిగా లేనమైపోయి హృదయంలో ఉన్న పరమ ప్రేమ స్వరూపుడు ఐ ఆమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద మాస్టర్, ఐ ఆమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద మాస్టర్, ఐ ఆమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద మాస్టర్. నేను నాది అనేది సర్వస్వం ఆయనలో లీనమైపోయింది. Not I am, but He. Not I am, but He exists. He exists. I exist because He exists. I exist because He exists. I live in the heart of the Master. I live in the heart of my very existence is because of the Master. Merci.